ఈ రోజు నుంచి మనం భజుగ విందం అనేటువంటి ప్రకరణ గ్రంథాన్ని చెప్పుకోబోతున్నాం. ప్రకరణ గ్రంథం, శాస్త్ర గ్రంథం అని రెండు రకాలు. శాస్త్ర గ్రంథం అంటే వేదాల నుంచి ఉపనిషత్తుల నుంచి వచ్చినటువంటి దాన్ని శాస్త్ర గ్రంథం అంటారు. శాస్త్రము అంటే శాసించి చెప్పేటువంటిది, ఇలా చెయ్యి అంతే అని చెప్పేది శాస్త్రం. ప్రకరణ గ్రంథం అంటే శాస్త్ర గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని అర్థం చేసుకోవటం కోసమని కొంతమంది మహాత్ములైనటువంటి వాళ్ళు మనకు అందించినటువంటి గ్రంథాలని ప్రకరణ గ్రంథాలు అంటారు. అలాంటి వాటిల్లో శంకరాచార్యుల వారు చాలా గ్రంథాలను మనకు అందించడం జరిగింది. అందులో ప్రకరణ గ్రంథం అనేటువంటి ఈ భజగోవిందం అనేటువంటి ప్రకరణ గ్రంథం చాలా గొప్ప గ్రంథం అని చెప్పుకోవాలి. మరి ఈ రోజున దాన్ని మనం ప్రారంభించబోతా ఉన్నాం. మొదటి శ్లోకాన్ని చూడండి. భజగోవిందంలో మొదటి శ్లోకం,
భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే.
ఈ భజగోవింద శ్లోకాలు అందరూ కూడా నేర్చుకోవాలి. మన ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలకి తప్పనిసరిగా నేర్పాలి అని నేను చెప్పుకున్నాం. ఈ భజగోవిందం యజ్ఞం అయిపోయిన తర్వాత ఈ శ్లోకాల యొక్క పోటీ ఒకటి పెడతాం. అయితే మొదటి 13 శ్లోకాలు అంటే ద్వాదశ మంజరిక స్తోత్రం, ఇదిగో ఈ పల్లవి శ్లోకం, మొత్తం 13 శ్లోకాల్లో మాత్రమే పెడతాం. అందువల్ల అందరు కూడా కంఠస్థం చేయటానికి ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా భగవద్గీతను ఎట్లా అయితే ఎవరో ఒకరు మీరు ఫాలో అవుతున్నారో దీన్ని కూడా మీరు కనుక ఫాలో అవదలుచుకుంటే ఎవరో ఒకళ్ళు చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని మీరు కూడా దీన్ని చదవచ్చు. అప్పుడు మీకు స్టైల్ కూడా అర్థమవుతుంది. అందువల్ల ఈ స్టైల్లో చదివి చివరిలో పోటీలో పాల్గొనడానికి మీరందరూ కూడా సిద్ధం కావచ్చు. దానికోసం అని చెప్పి ఎట్లయితే భగవద్గీత శ్లోకాలు రోజు ఒకరు ఎలా అయితే చదువుతున్నారో అదే ప్రకారంగా దీన్ని కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. మీరు గనక మీ పేర్లు గనక పంపిస్తే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజున చదవచ్చు. సరే, ఇది పల్లవి శ్లోకం. భజ గోవిందం, భజించు గోవిందుణ్ణి. భజ గోవిందం, భజించు గోవిందుణ్ణి. మూఢమతే, ఓ మూర్ఖుడా, గోవిందం భజ, గోవిందుణ్ణే భజించు. భజ గోవిందం, అక్కడ ఇక్కడ గోవిందం భజ అంటే గోవిందుణ్ణే భజించు ఓ మూఢమతే. ఎందుకని గోవిందుణ్ణి భజించాలా? సన్నిహితే కాలే, మరణ సమయం ఆసన్నమైనప్పుడు. సన్నిహితే కాలే, మరణ సమయం ఆసన్నమైనప్పుడు. సంప్రాప్తే, ఆసన్నమైనప్పుడు. దుక్కురుని కరణే, ఈ దుక్కురుని కరణే అనేటువంటి వేదాంతం ఉండే వేదాంత గ్రంథ వ్యాకరణ సూత్రం ఉండే ఈ వ్యాకరణ సూత్రం నహి నహి రక్షతి, ఇది నిన్ను రక్షించదు గాక రక్షించదు. ఇది దీని యొక్క భావం. భజించు గోవిందుణ్ణి, భజించు గోవిందుణ్ణి. ఎవరితో చెబుతున్నారు? అదిగో 80-85 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధ బ్రాహ్మణుడు దుక్కుని కరణే, దుక్కుని కరణే, దుక్కుని కరణే అని వ్యాకరణ సూత్రాన్ని వెల్లవేస్తూ ఉంటే అతడితో అంటున్నాడు ఏమని, భజించు గోవిందుణ్ణి, భజించు గోవిందుణ్ణి. ఓ మూఢమతి, ఓ మూర్ఖుడా, గోవిందుణ్ణే భజించు. మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఈ దుక్కుని కరణే నీకు ఏ రకంగా కూడా ఉపయోగపడదు, నేను రక్షించదు గాక రక్షించదు అని దీని యొక్క భావం. ఈ దుక్కుని కరణే అసలు ఏమిటి? ఈ దుక్కుని కరణే అనేటువంటిది ఒక వ్యాకరణ సూత్రం. ఏ వ్యాకరణం? సిద్ధాంత కౌముది అనేటువంటి వ్యాకరణ సూత్రం ఇది. అంటే సిద్ధాంత కౌముది అనేటువంటి ఒక వ్యాకరణ గ్రంథం ఉంది. దాన్ని రచించినటువంటి వాడు పాణిని అనేటువంటి మహర్షి. ఈ పదాలన్నీ కూడా మీరు కొద్దిగా గుర్తు పెట్టుకోండి రేపటి వరకు. ఎందుకనంటే మరి ప్రశ్నలో ఇసులో వచ్చేటువంటి ఇట్లాంటి. కాబట్టి దుక్కురణకరణే అనేటువంటి వ్యాకరణ సూత్రం ఏ గ్రంథంలోది అనంటే సిద్ధాంత కౌముది అనేటువంటి వ్యాకరణ గ్రంథంలోది. దాన్ని రచించినటువంటి వాడు పాణిని అనేటువంటి మహర్షి. ఈ వ్యాకరణ సూత్రాన్ని వెల్లవేస్తున్నాడు ఆ వృద్ధ పండితుడు. ఆ పండితుడిని చూడగానే శంకరాచార్యుల వారిలో జాలి కలిగింది, కోపం వచ్చింది. మరి ఆయన ఈ వృద్ధ బ్రాహ్మణుడైనటువంటి వాడు, ఈయన గొప్ప పండితుడే కావచ్చు కానీ ఈ వ్యాకరణం నేర్చుకుంటున్నాడు, ఈ వ్యాకరణం నేర్చుకున్నంత మాత్రాన అతడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు వ్యాకరణం అనేది దేనికి ఉపయోగపడుతుంది? వ్యాకరణం ఎందుకు నేర్చుకోవాలంటే శాస్త్ర గ్రంథాలని అర్థం చేసుకోవటం కోసం వ్యాకరణం కావాలి. ఎక్కడ సమాసాలు ఉన్నాయి, ఎక్కడ సంధులు ఉన్నాయి, ఎక్కడ అలంకారాలు ఉన్నాయి అనేటువంటివి అర్థం చేసుకోవటం కోసం అని చెప్పి ఈ వ్యాకరణ సూత్రాలు కావాలి. ఎప్పుడు శాస్త్ర గ్రంథాలని అర్థం చేసుకోవటం కోసం కావాలి. శాస్త్ర గ్రంథాలను ఎందుకు అర్థం చేసుకోవాలా? ఎందుకనంటే శాస్త్రం ఏదో తెలిస్తే కానీ ఆత్మజ్ఞానం మనకి అర్థం కాదు. ఆత్మజ్ఞానం ఎందుకు మనకి? ఆత్మజ్ఞానం ఎందుకంటే సాధన చేయటానికి. సాధన ఎందుకు? సాధన ఎందుకంటే మోక్షాన్ని పొందటానికి. మోక్షం ఎందుకు? శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి. ఏ రకమైనటువంటి దుఃఖాలు లేకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి. అటువంటి ఆనందాన్ని పొందటం కోసం అని చెప్పి మనం మోక్షాన్ని అందుకోవాలా? మోక్షాన్ని అందుకోవాలంటే సాధన చేయాలా? సాధన చేయాలంటే ఆత్మజ్ఞానం చక్కగా అవగతం కావాలా? ఆత్మజ్ఞానం అవగతం కావాలనంటే దాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి కోసమని ఈ వ్యాకరణ సూత్రాలు అవసరం అవుతాయి. అంటే ఈ వ్యాకరణ సూత్రాలు ఎప్పుడు నేర్చుకోవాలా? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేర్చుకొని ఆ వ్యాకరణ సూత్రాల ద్వారా శాస్త్రాలు చదువుతూ వాటిలో ఉన్నటువంటి భావాలు గ్రహిస్తూ ఆ తర్వాత కాస్త మధ్య వయసు వచ్చిన తర్వాత సాధనలు చేస్తూ అలా 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 మోక్షాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేయాలి. మరి ఈయనేమో వృద్ధుడయ్యాడు. ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో ఈ వ్యాకరణ సూత్రాలు వల్లివేసి ఏం ప్రయోజనం ఇతనికి? ఈ వ్యాకరణ సూత్రాల ద్వారా శాస్త్రాలు తెలుసుకోవటానికే వయసు చాలదు. ఎందుకంటే ఇంకో 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు బ్రతుకుతాడు. మరి ఇంకా ఈ శాస్త్రాలు ఎప్పుడు తెలుసుకుంటాడు? ఎందుకనంటే కాస్త 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనకి అవకాశం కనుక ఉంటే ఈ జన్మలోనే మోక్షాన్ని పొందొచ్చు. అలా లేకపోతే కనీసం మరు జన్మకైనా సరే ఈ మోక్షాన్ని పొందడానికి ఒక అవకాశాన్ని మనం కల్పించుకోవచ్చు. అలా కాకుండా చివరిదాకా జీవితం చివరిదాకా ఇదే పనిలో కనుక ఉంటే అప్పుడు ఏం ప్రయోజనం? వ్యాకరణం అయితే వస్తుంది కానీ మరి ఈ శాస్త్రాలు ఎట్లా తెలుసుకుంటాడు? కాబట్టి మనం పరమలక్ష్యమైనటువంటి మోక్షాన్ని అందుకోవాలి అనంటే భగవత్ సాక్షాత్కారం కోసం, పరమాత్మ సాక్షాత్కారం కోసం సాధన చేయాలి అంటే ఈ వ్యాకరణ సూత్రాలు ఎప్పుడో అవసరం అవుతాయి, చాలా కాలం ముందే అవసరం. కానీ పండితుడు ఇంత వృద్ధాప్యంలో ఉండి మరణకాలం సమీపించేటువంటి సమయంలో ఇంకా ఈ వ్యాకరణ సూత్రాన్ని వెల్లవేస్తూ కూర్చున్నాడు. మరి జీవిత సార్థక్యం కోసమని, మానవ జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని సాధించడం కోసమని, మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆ ధ్యాస లేకుండా ఉన్నాడే, ఏమిటి ఇతని యొక్క మూర్ఖత్వం అని శంకరాచార్యుల వారు ఆవేదన చెందుతూ ఉన్నాడు. అయితే శంకరాచార్యుల వారు ఆవేదన చెందుతుంది కేవలం ఆ ఒక్క పండితుడి కోసం కాదు, ఆ పండితుడిని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవాళిని గురించి ఆయన జాలిపడతా ఉన్నాడు. ఎందుకనంటే ఈ పండితుడు ఎట్లాగైతే మరణకాలం సమీపించినప్పటికీ కూడా వ్యాకరణ సూత్రాన్ని వెల్లవేస్తూ కూర్చున్నాడో అదేవిధంగా మానవులందరూ కూడా ఏం చేస్తుంటారంటే మరణ సమయం సమీపించేదాకా ధన సంపాదన, వస్తు సంపాదన, భోగాల్ని అనుభవించటము, ఇలా లౌకికమైనటువంటి విషయాల్లోనే మునిగిపోతూ ఉంటారు. అంటే ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో, వ్యవహారమో, లేకపోతే రాజకీయాలు, ఇంకా ఏవో ఒకటి మొత్తం మీద ఏంటంటే వాటిట్లోనే ఉంటారు చివరిదాకా. ఒకవేళ మీరు ఎవరినన్నా కదిలించండి, ఒక 85 ఏళ్ళ వాడు 90 ఏళ్ళు అతన్ని ఎప్పుడు కూడా ప్రాపంచ వ్యవహారాల్లో మునిగిపోయినటువంటి వాడిని కదిలించండి. ఏమయ్యా ఎప్పుడు కూడా డబ్బు 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 అని కొట్టుకుంటున్నావు కదా, కావాల్సినంత సంపద ఉంది నీకు, కావాల్సినంత డబ్బు ఉంది, నీ కొడుకులు మనవాళ్ళు కూడా హాయిగా ఏ పని చేయకుండా బ్రతకడానికి కావాల్సినంత ఉంది, ఇంకెందుకయ్యా కాస్త భగవంతుడి గురించి తలుచుకోరాదా అని అంటే ఆయన ఏమంటాడంటే, 85 ఏళ్ల వాడు ఏమంటాడంటే, ఇప్పుడు ఎందుకండి మనకి చివరిలో కానీ అంటాడు. అంటే ఆ చివరి ఎప్పుడో ఈయనకి తెలుసు అన్నమాట. అందువల్ల అలాంటి మానవులు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి శంకరాచార్యుల వారు చాలా జాలి పడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, కోపం వస్తూ ఉంది. అందువల్ల మరి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అంటే ఎల్లప్పుడు కూడా లౌకికమైనటువంటి విషయాలు తప్ప ఈ పారమార్థికమైనటువంటి విషయాల గురించి పట్టించుకోకుండా ఎల్లప్పుడు కూడా దాని గురించే పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా నాకు ఇదే ప్రధానం అనుకొని ఇందులోనే మునిగిపోయేటువంటి సామాన్యమైనటువంటి మానవులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ వృద్ధ పండితుడిని చూపిస్తూ వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ తెలుసుకోవటం కోసం అని చెప్పి ఇదిగో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మరి వీళ్ళందరూ ఎప్పుడు ఈ ప్రయత్నం చేస్తారు, ఎప్పుడు ఈ జ్ఞానాన్ని గురించి ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకుంటారు, ఎప్పుడు మోక్షాన్ని పొందాలనేటువంటి తపన పడతారు, ఆ తపన తీర్చుకోవటం కోసం శాస్త్ర గ్రంథాలను ఎప్పుడు తెలుసుకుంటారు అని శంకరాచార్యుల వారు ఇక్కడ చాలా ఆవేదన చెందుతూ ఉన్నాడు. మానవుడు ఈ లోకంలోకి వచ్చి పడిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెళ్ళిపోవాల్సిందే. ఎందుకనంటే మనం అందరం కూడా రిటర్న్ టికెట్ జేబులో పెట్టుకునే వచ్చాం ఇక్కడికి. సాధారణంగా ఎక్కడికైనా దూర ప్రయాణం చేయాల్సి వస్తే ఏదో పని మీద ఢిల్లీ పోవాల్సి వచ్చింది, మనకి 4 రోజులు పని ఉందనుకోండి, 5 రోజుల తర్వాత తిరిగి రావడానికి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకుంటాం. ఎందుకంటే అప్పుడు టికెట్ దొరకకపోతే ఊరికి అక్కడ ఉండాల్సి వస్తుంది పని బాట లేకుండా అని చెప్పి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకుంటాం. అందుకని మనకి ఏదైనా ఆలస్యమైనా గబగబగబ పని పూర్తి చేసుకొని అదిగో రైల్వే స్టేషన్కి వచ్చేస్తాం. అదే ప్రకారంగా ఈ లోకంలోకి మనం వచ్చేటప్పుడు మన రిటర్న్ టికెట్ కూడా మనం పూర్తి చేసుకునే వచ్చాం. ఆ సంగతి తెలియక నేను చాలా కాలం జీవించాలంటే ఏం చేయాలండి, ఏం పూజలు చేస్తే నేను బాగా బ్రతుకుతాను, ఎక్కువ కాలం బ్రతుకుతాను, లేకపోతే ఏ యజ్ఞాలు చేయాలనా, లేకపోతే ఇంకేమైనా చేయాలనా, ఏం చేస్తే నేను బ్రతుకుతాను అని ఇలా రకరకాలుగా మనం అనుకుంటా ఉంటాం. ఎన్ని చేసినా బ్రతకవు, బ్రతకాల్సిన వాడు ఏం చేసినా బ్రతుకుతాడు, బ్రతకాల్సినటువంటి పని లేని వాడు ఏం చేసినా బ్రతకడు. అంటే వాడి ఆయుష్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే ఉంటాడు. ఎవరు ఏం చేసినా సరే ఈ ఆయుష్ మాత్రం మారేది కాదు. కాబట్టి ప్రతివాడు కూడా తిరిగి వెళ్ళాల్సిందే. మరి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్తాడు, ఒట్టి చేతులతోటి వెళ్ళాలి. మనకి అలెగ్జాండర్ అనేటువంటి ఆయన గురించి చరిత్రలో చెప్పుకుంటాం. ఆ అలెగ్జాండర్ అనేటువంటి గ్రీస్ దేశానికి సంబంధించినటువంటి అలెగ్జాండరు ప్రపంచం మొత్తాన్ని జయించాలని అనుకున్నాడు. అందుకని అన్ని దేశాలని కూడా జయించుకుంటా వచ్చాడు. ఆయన మహావీరుడు కనుక దేశాలన్నింటినీ జయించుకుంటా వచ్చాడు. చివరికి భారతదేశం వచ్చాడు. అయితే భారతదేశం వచ్చేటప్పటికల్లా ఆయన కొద్దిగా ఎదురు దెబ్బ కూడా తగిలింది. ఆ అదే సమయంలో సైనికులంతా అన్నారు, మేము ఎప్పుడో 3 నెలలు 4 నెలల క్రిందట కుటుంబాలను వదిలిపెట్టి వచ్చాము, మళ్ళీ మా భార్యాబిడ్డలను చూసుకోవాలనేటువంటి ఆలోచన కలిగింది, అందుకని మేము ఎట్టయినా సరే తిరిగి పోవాల్సిందే అని వాళ్ళు యుద్ధానికి సిద్ధం కావటంలా. సరే ఆయన కూడా ఆలోచించాడు, మరి సైన్యం కనుక పనిచేయకపోతే విజయం ఎట్లా సాధిస్తాము, ఇంతవరకు అన్ని చోట్ల విజయాన్ని సాధించి ఇక్కడ ఓడిపోతే ఏం బాగుంటుంది, సరే తిరిగి వెళదామలే అని అనుకున్నాడు. ఒక రోజున అలా వెళుతూ ఉన్నాడు ఒక దారి ప్రక్కన ఒక సన్యాసి కూర్చొని ఉన్నాడు. అంటే దిగంబర సన్యాసి, అంటే ఒంటి మీద వస్త్రాలు లేవు, అలా కూర్చొని ఉన్నాడు. బాగా సన్నగా బక్కజిక్కున్నాడు, మరి ముడుచుకుపోయి కూర్చొని ఉన్నాడు. అతని ముఖంలో మాత్రం ఏదో దివ్యమైనటువంటి తేజస్సు కనపడతా ఉంది. కనపడేటప్పటికి అలెగ్జాండర్ ఆయన దగ్గరికి వచ్చాడు. నాయన మహాత్మా, మీరేదో గొప్ప తపశక్తి సంపన్నులాగా కనపడుతున్నారు, మీ ముఖంలో గొప్ప వర్చస్సు కనపడతా ఉంది, అందువల్ల మీరు కనుక మా దేశానికి వస్తే నాతో పాటుగా మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తా, అంటే మీకు ఆశ్రమం కానీ మంచి ఇల్లు కానీ మీకు వస్త్రాలు కానీ మీకు ఇట్లా ఏం కావాలంటే అది అన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను రమ్మన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ముందు నువ్వు పక్కకు తొలగవయ్యా, సూర్యుడికి అడ్డం నిలబడ్డావు, ఆ సూర్యుడి యొక్క కాంతి నా మీదకి వస్తుంది, చలి పోగొట్టుకోవటానికి ఆ సూర్యకాంతి నాకు పడాలా, నువ్వు ముందు పక్కకు తొలగి అన్నాడు. ఆయన ప్రపంచ ప్రఖ్యాత మహావీరుడైనటువంటి వాడు అలెగ్జాండర్, ఆయన్ని పూచుకు పుల్ల కింద తీసేవతలు బారేస్తే ఏంటి నువ్వు నన్ను ఇట్లా మాట్లాడుతున్నావా, ఎవరనుకుంటున్నావు నేను అని కత్తెత్తి మీదకు పోయాడు. ఓహో ఏంది కత్తి తీసుకొని వస్తున్నావు, చంపుదాం అనుకుంటున్నావా, ఎవరిని చంపుతావు, చంపడానికి నేనేమైనా మూడు మూరలు ఉన్నటువంటి దేహాన్ని అనుకున్నావా, నేను ఆత్మస్వరూపాన్ని ఏం చంపుతావు, దేన్ని చంపుతావు నువ్వు అన్నాడు. అనేటప్పటికీ ఆయన కాస్త వెనక్కి తిరిగాడు. ఆయన అప్పటి నుంచి కాస్త భారతదేశంలో వేదాంతం అనేటువంటిది గొప్ప జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని భారతదేశంలోనే ఈ వేదాంత గ్రంథాలను తెలుసుకోవటం మొదలుపెట్టాడు. అయితే తిరిగి వెళ్ళిపోయేటువంటి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయే సమయంలో వాళ్ళ యొక్క అనుచరులకి మంత్రులకి ఓ మాట చెప్పాడు, నేను ఆరోగ్యం సరిగ్గా లేదు, నేను ఇప్పుడో ఇంకాసేపటికో ఎప్పుడో ప్రాణం పోద్దేమో అని అనిపిస్తూ ఉంది, నా ప్రాణం కనుక పోయినట్లయితే మీరు మాత్రం ఓ పని చేయండి, ఏమిటంటే వాళ్ళని పెట్టిలో పెట్టి తీసుకెళ్తారు ఖననం చేయటానికి, అందుకని పెట్టిలో పెట్టి తీసుకెళ్లేటప్పుడు ఆ పెట్టికి ఈ రెండు వైపులా కూడా ఖాళీలు ఉంచండి, అంటే రంధ్రాలు పెట్టండి, ఆ రంధ్రాల్లో నా రెండు చేతులు కూడా లోపలికి పోనీయండి, మిగతా దేహం అంతా పెట్టిలో ఉంటుంది, రెండు చేతులు మాత్రం బయటకు వస్తాయి, ఇట్లా బయటకు వచ్చేస్తాయి, అలా చేయండి అన్నాడు. వాళ్ళకి ఎందుకో అర్థం కాల, కానీ అలాగనే చేశారు. అంటే ఏమిటంటే ఎన్ని రాజ్యాలు సంపాదించినా ప్రపంచం మొత్తాన్ని జయించినా పోత పోత తీసుకెళ్ళేది ఒట్టి చేతులతో పోవాల్సిందే కదా అని, అదిగో ఆయన చెప్పాడు ఆ మాట, ఒట్టి చేతులతో పోవాలి అనేటువంటి విషయాన్ని. కాబట్టి మనం సంపాదించినటువంటి ఇల్లు కానీ వాకిళ్ళు కానీ ధనం సంపదలు అన్ని కూడా ఇక్కడే వదిలిపెట్టి ఇవి సంపాదించడం కోసం ఏ కర్మలు అయితే చేశామో, పుణ్యం చేశామో పాపం చేశామో ఆ పుణ్య పాపాలను మాత్రం మనం తీసుకెళ్తాము. మనం ఇప్పుడు తెలివి గల వాళ్ళమా తెలివి తక్కువ వాళ్ళమా జాగ్రత్తగా ఆలోచించండి, సంపాదించిన అన్నీనేమో ఇక్కడ వదిలిపెడతాం, అవి సంపాదించడానికి చేసినటువంటి పాపం కానీ పుణ్యం కానీ ఆ రెండు మాత్రం తీసుకెళ్తాం. అంటే ఒక వ్యక్తి కోట్ల కోట్ల డబ్బులు సంపాదించి ఆ పిల్లలకి ఇచ్చేస్తాడు, అంటే నా పిల్లలకే కదా ఇస్తుందని సంతోషంతో ఇస్తాడు బాగానే ఉంది, కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా వీళ్ళు మాత్రం కొట్టుకొని చేస్తారు, వాడికి ఏమో మంచి ఇల్లు రాశాడు నాకేమో పనికిరాని ఇల్లు రాశాడు, వాడికేమో మంచి ఆస్తి ఇస్తున్నాడు నాకేమో చెడ్డ ఆస్తి ఇస్తున్నాడు, వాడికేమో ఆదాయం వచ్చింది నాకేమో ఆదాయం రాదు, వాడికేమో అది ఇచ్చాడు నాకేమో ఇది ఇచ్చాడని వీళ్ళు కొట్టుకుంటుంటారు. ఆ పొయ్యేటువంటి వాడు అంటే 15 రోజుల వరకు కూడా అతడికి ఇంకా ఇక్కడ సంబంధాలు ఉంటాయి ఆ మరణించినటువంటి వాడికి, అందుకని అతడు అనుకుంటాడు వీళ్ళందరినీ చూచి కొట్టుకోవటం చూచి ఆయన తిడుతుంటారు వీళ్ళు, ఏం చేశాడు ఆ దరిద్రుడు, ఏం సంపాదించేడ్చాడు, అదిగో వాళ్ళు చూడు ఎంత సంపాదించారు అని వీళ్ళు చెప్పుకుంటామంటే అయ్యయ్యో వీళ్ళ కోసమా నేను ఇంత కష్టపడ్డది, ఇంత సంపాదించింది, ఇన్ని పాపాలు చేసింది వీళ్ళ కోసమా, సంపాదించిందంతా వాళ్ళు పంచుకుంటున్నారు, పాపాలన్నీ నేను ఒక్కడిని అనుభవించాలా, దానికి ఎవరన్నా తోడొస్తారా, ఎవరు తోడరారు, నేను ఒక్కడినే అనుభవించాలా అని అప్పుడు దిగులు పడతా ఉంటాడు. మరి అప్పుడు దిగులు పడటం మంచిదో ఇప్పుడే ఆ దిగులు పడి జాగ్రత్తగా ఉండటం మంచిదో మనం ఆలోచించుకోవాలి. ఎందుకనంటే మనం సంపాదించినటువంటి దాన్ని మన చేతులతో మనం ఏదైనా కనుక సత్కార్యాలకి వినియోగించుకుంటే మంచిది, అలా కాకుండా మొత్తం మూట కట్టేసి ఒక్కసారి కనుక ఇచ్చిపోదామని అనుకుంటే అప్పుడు ఏమిటి ప్రయోజనం, అటువంటి వాడిని ఏమంటారు, మన వాళ్ళు సామాన్యంగా లోభి 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 అని తాను తినక ఇతరులకి పెట్టక ఉండేవాడిని లోభి అంటారు, కానీ నిజంగా లోభి అనేటువంటి వాడు నిజంగా లోభి కాదు, వాడు గొప్ప త్యాగమూర్తి. ఎందుకని త్యాగమూర్తి అంటే మామూలుగా అందరూ ఏం చేస్తుంటారంటే సంపాదించిన దాన్ని వాళ్ళు తింటారు, భార్యాబిడ్డలకి పెడతారు, చేతనైతే ఎవరికన్నా కాస్త దాన ధర్మాలు చేస్తుంటారు, ఏమైనా సత్కార్యాలు చేస్తుంటారు, మిగిలిన దాన్ని ఇచ్చిపోతూ ఉంటారు. కానీ ఈయన అట్టగాదే, ఆయన నెల ఇంట్లో వాళ్ళని ఎవరిని చెన్నీలా ఎవరికి పెట్టలా మొత్తం మూట కట్టి చూసుకుంటా మూటను పెద్దది చేస్తా మొత్తం ఒక్కసారి ఇచ్చిపోతున్నాడు. గొప్ప త్యాగ కదూ ఆయన, గొప్ప త్యాగమూర్తి. ఎందుకని అంటే ఒక్కసారి ఇచ్చిపోతున్నాడు కదా, ఏమి తినకుండా ఏమి ఖర్చు పెట్టకుండా మొత్తం ఇచ్చాడు కాబట్టి మహాత్యాగి ఆయన. మిగిలిన వాళ్ళందరూ మామూలు చాలు, కొడుకులకి లేదా ఆస్తులు ఇచ్చేటువంటి వాళ్ళందరూ మామూలు త్యాగులు, ఈయనేమో మహాత్యాగి. అదిగో అలాంటి త్యాగం మాత్రం మనకి వద్దు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అందుకని ఖచ్చితంగా మనకి మన ప్రయాణంలో, ఒంటరి ప్రయాణంలో మనకి సహకరించేవి ఏమిటి అనేటువంటి విషయాన్ని చూడాల. మనం ఏమైనా డబ్బు తీసుకెళ్ళడానికి వీలవుద్దా? తీసుకెళ్ళడానికి వీలు కాదు. మన ఇల్లు వాకిలు ఏమైనా మనం రిజిస్టర్ ఆఫీస్లో మన పేరుతో చేసుకున్నాం కదా, ఆ రిజిస్టర్ పత్రాలు ఏమైనా పట్టుకొని పోవడానికి వీలవుద్దా? లేకపోతే డబ్బు బంగారం అంతా బీరువాలు పెట్టి ఆ తాళంచి ఏమైనా మొలగట్టుకొని పోవటానికి ఏమైనా వీలవుద్దా? ఎందుకంటే ఈ దేహం కూడా ఇక్కడ కాల్చేస్తారు, మొత్తం ఇక్కడే పోద్ది. అందువల్ల ఏది కూడా తీసుకెళ్ళటానికి వీలు లేదు. అందుకనే మనం తీసుకెళ్లేటువంటిది పాపం, పుణ్యం, జ్ఞానం, ఈ మూడే. పాపం అయితే నరకయాత్రలు అనుభవించాలా, పుణ్యం అయితే సుఖభోగాలు అనుభవించాలా, అయ్యి అనుభవించినా ఈ అనుభవించినా మళ్ళీ జన్మెత్తాలా. అలా కాకుండా జ్ఞానాన్ని కనుక సంపాదించుకుంటే ఈ జ్ఞానం ద్వారానే మోక్షం. ఒకవేళ ఈ జన్మలో మోక్షం రాకపోతే మరు జన్మలో ఈ జ్ఞానాన్ని మనం సాధనపూర్వకంగా ఉపయోగించుకొని ఆ జన్మలోనైనా సరే మనం మోక్షాన్ని పొందుతాం. లేదంటే అనేకమైనటువంటి కోటాను కోట్ల జన్మలు ఎత్తుతూ ఉండాలా, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరయ శయనం అన్నట్లుగా మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ తల్లిగర్భంలో ప్రవేశించడం, నరకయాత్రలు అనుభవించడం, మళ్ళీ బయటికి రావటం, ఇలా అన్ని కూడా పడతా ఉండాల్సిందే. అయితే మరి ఈ జీవితం ఉండగానే మనం అసలు సంపాదించుకోవద్దా? ఏమండి మీరు డబ్బు సంపాదించవద్దు అంటున్నారు కదా, అందుకని అసలు ఏమి సంపాదించుకుని ఉండాలా? మరి దేహేంద్రియాలు, మనోబుద్ధులు చక్కగా పనిచేస్తూ ఉన్నప్పుడే ఈ జన్మ సార్థక్యానికి ప్రయత్నించవద్దా? ఈ రెండిట్లో ఏది సంపాదించవద్దా లేకపోతే ఇది వద్దా? అంటే సంపాదించాలి, డబ్బు కూడా సంపాదించాలి. ఎందుకని? మనకు అవసరాలు ఉంటాయి. అందుకనే అవసరాలు ఉన్నాయి కాబట్టి డబ్బు సంపాదించుకోవాలి. అయితే అసలు ముఖ్యమైనటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఆ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనం మోక్షాన్ని అందుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి. కాబట్టి ధన సంపాదన కన్నా జ్ఞానధన సంపాదన చాలా ప్రధానమైనటువంటిది. అందుకే ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు శంకరాచార్యుల వారు, నీ మరణకాలం సమీపించినప్పుడు ఈ డుక్కుని కరణే నిన్ను రక్షించదయ్యా. అంటే ఈ లౌకికమైనటువంటి విషయాలు, ఈ ధన సంపదలు, ఈ భోగాలు, ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా నిన్ను మృత్యువు నుంచి రక్షించలేవు, రక్షించలేవు అని భగవానుడు శంకర భగవత్పాదులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ ధన సంపదలు, ప్రాపంచిక వస్తువులు ఏవి కూడా మనకు అవసరం లేదా అంటే అవసరమే. వాటిని సంపాదించుకోవాలి, వాటిని అనుభవించాలి, ఉపయోగించుకోవాలి, దేహాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, అంతవరకే వాటి అవసరం. కానీ అదే వ్యామోహంలో పడిపోయి ఇంకా 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 సంపాదించాలని జీవిత పరమ లక్ష్యాన్ని మర్చిపోకూడదు. నువ్వు ఎంత సంపాదించుకున్నా ఈ జీవిత పరమ లక్ష్యమైనటువంటి మోక్షం అనేటువంటి దాన్ని మాత్రం మర్చిపోకూడదు. కాబట్టి వాటన్నిటినీ ఉపయోగించుకుంటూనే ఈ ధనాన్ని, సంపదల్ని, ఇల్లు వాకిళ్ళు, భార్యాబిడ్డలు, బంధుమిత్రులు అన్ని కూడా ఉపయోగించుకుంటూనే మానవుడిగా నువ్వు ఎందుకు జన్మించావో ఆ పరమార్థాన్ని సాధించుకోవాలి, ఆ మోక్షాన్ని సాధించుకోవటానికి ప్రయత్నం చేయాల. అంతే తప్ప ఈ లౌకికమైనటువంటి వస్తువుల్ని మాత్రమే పట్టుకొని కూర్చుంటే మాత్రం మనం జన్మని వ్యర్థం చేసుకున్నట్టు అవుతుంది. మనం ఒక నదిని దాటాలనుకోండి, నది దాటాలంటే మనకు పడవ కావాలి. ఆ పడవలో ఎక్కుతాం, పడవలో ఎక్కి ప్రయాణం చేస్తున్నాం. ఎక్కిన తర్వాత పడవ చాలా బాగుంది, ప్రయాణం కూడా చాలా బాగుంది, బాగుంది కదా అని చెప్పి మనం ఆ చివరికి పోయిన తర్వాత అబ్బే పడవని నేను వదిలిపెట్టలేనండి అని మళ్ళీ ఇటొచ్చి మళ్ళీ అటుపోయి మళ్ళీ ఇటొచ్చి మళ్ళీ అటుపోయి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరికి పోవాలి కదా అని ఆ పడవని ఏమైనా నెత్తి మీద పెట్టుకొని పోతామా? ఆ పడవని అక్కడ వదిలేసిపోవాలి. అంటే మనం ప్రయాణం చేస్తున్నంతసేపు ప్రయాణం చేయటం కోసం అవసరం కానీ ఆ పడవ, ప్రయాణం చేసిన తర్వాత ఇక మనకి ఆ పడవతో పని లేదు. అలాగే నదిలో కనుక తిరుగుతున్నాం అనుకో, ఎప్పుడో ఒకప్పుడు వరదలో వచ్చిందంటే కొట్టుకొని నదీనాం సాగరో గతి అని నదులన్నీ సాగరంలో కలిసినట్టుగా వీడు కూడా దాంట్లో పడిపోతారు. అందుకని జాగ్రత్తగా మనం ఏం చేయాలి, మనకు కావాల్సినటువంటి దాన్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలి. కనుక నీవెవరో ఏం చేయాలి, నువ్వెవరివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలుసుకోవాలి. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ దుఃఖాలు, ఈ వ్యధలు, ఈ అశాంతి, ఇవన్నిటితో కూడినటువంటి ఈ జీవితాన్ని ఏ మార్గంలోకి మనం మళ్లించుకోవాలి, ఏ మార్గంలో మళ్లించుకొని వాటి నుంచి మనం విముక్తి చెందాలి, ఏ ప్రకారంగా ఈ కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, అశాంతి అనేటువంటి వాటి నుంచి మనం విడుదల పొందాలా, నువ్వు ఎక్కడికి ప్రయాణించాలా, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం మనం, ఎక్కడికి పోవాలి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం పరమాత్మ నుంచి జారిపడ్డాం, ఇప్పుడు మనకి మార్గం తెలియటల్లా, మా మార్గాన్ని మనకి చెప్పేటువంటి వాళ్ళు కావాలా, ఆ మార్గాన్ని చెప్పేటువంటి వాళ్ళే గురువులు, ఆ గురువుల్ని ఆశ్రయించాలా, ఆ మార్గాన్ని తెలుసుకోవాలా, ఆ మార్గంలో ప్రయాణించాలా, మళ్ళీ పరమాత్మను చేరాలా, హాయిగా ఆనందంగా ఉండాలి. కాబట్టి మన యొక్క గమ్యస్థానమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ స్థానాన్ని చేరుకోవాలి, శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉండిపోవాలి. అయితే మరి అలాంటి వారికి మృత్యువు రాదా అండి? నహి నహి రక్షతి డుక్రం కరణే, మృత్యువు నుంచి నేను రక్షించలేవు అని అంటున్నారు కదా, మరి అయితే అలాంటి వాళ్ళకి మృత్యువు రాదా? బాగా జ్ఞానాన్ని సంపాదించావు, సాధనలు చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, మరి విచారణ చేస్తున్నావు, బ్రహ్మానిష్టలో ఉంటున్నావు, మరి ఇలా చేసినటువంటి వాడికి మృత్యువు రాదా అంటే వస్తుంది. సామాన్యులు మరణిస్తారు, జ్ఞాని అయినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు మరణిస్తాడు. అయితే సామాన్యులు మరణించితే మళ్ళీ మళ్ళీ జన్మలు తెచ్చుకుంటారు. ఎందుకని? ఈ జన్మలో ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా వదిలిపెట్టి హీనుడిలా, దీనుడిలా, దిక్కులేని వాడిలా ఒంటరి ప్రయాణం చేసి తన యొక్క కర్మఫలాలని, వాసనల్ని, ఏవైతే ఉన్నాయో పోగు చేసుకున్నటువంటివి, వాటికి అనుగుణంగా మళ్ళీ ఒక దేహాన్ని ధరించి మళ్ళీ ఈ లోకంలోకి రావాలి. అదే మళ్ళీ మళ్ళీ జన్మల్ని పొందటం అంటే ఈ ప్రకారంగా పుడుతూ చస్తూ జన్మలకి జన్మలెత్తుతూ ఉండాలి. ఎన్ని జన్మలు అంతు పొంతు లేకుండా అనంతమైనటువంటి కొన్ని లక్షల కోట్ల జన్మలు ఎత్తుతూ ఉండాల్సిందే. ఇది మృత్యు అంటే సావు కాదు, మృత్యు అంటే ఈ జనన మరణాలు లేకుండా ఉండేది అసలైనటువంటి మృత్యు. మృత్యువుతో నాశనాన్ని తెచ్చుకుంటున్నాడు సామాన్య మానవుడు. మరి మహాత్ముడైనటువంటి వాడు మృత్యువుతో ఏం తెచ్చుకుంటున్నాడు అంటే అనేక జన్మల్లో తాను సంపాదించినటువంటి సంపదలు గాని, ధనం గాని, వస్తువులు గాని, భోగాలు గాని, ఇళ్ళు వాకిళ్ళు కానీ, తన వారనుకున్నటువంటి వ్యక్తులు కానీ తనకెవ్వరు కూడా ఇప్పుడు లేరు. పూర్వజన్మలో ఉన్నటువంటి మన ఇళ్ళు మనకున్నయ్యా, ఆస్తులు మనకున్నయ్యా, అప్పుడున్నటువంటి భార్య బిడ్డలు బంధుమిత్రులు మనకున్నారా, మరి ఎవ్వరు ఇప్పుడు లేరు కదా అంటే అన్ని వదిలేసాం. మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళు మళ్ళీ జన్మిస్తే మళ్ళీ వీళ్ళంతా ఉంటారా? వీళ్ళంతా ఉండరు. ఎందుకని? ఎవరి దారి వాళ్ళది, ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించడానికి పోతా ఉంటారు, అందువల్ల మళ్ళీ సంబంధం లేదు. ఈ రకంగా ఒక్క జన్మలో మాత్రమే సంబంధం కలిగి ఇక తర్వాత ఏమాత్రం మనతో రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమని, వాళ్ళ కోసం కష్టపడుతున్నాను, వాళ్ళ కోసం సంపాదిస్తున్నాను అనేటువంటి భ్రమలో ఉండి జీవితం అంతా వ్యర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదిగో వాళ్ళనే ఇక్కడ మూర్ఖులు అని చెప్తాము. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళు ఇది తెలుసుకుంటారు కాబట్టి వీళ్ళెవరు నాతో రారు, అందువల్ల వీటి మీద ఉన్నటువంటి మమకారాన్ని నేను వదిలిపెట్టాలి, నేను పరమాత్మ స్వరూపుణ్ణి, ఆ పరమాత్మకు దూరమై నేను ఇప్పుడు దుఃఖాలు పడుతూ ఉన్నా, బాధలు పడుతూ ఉన్నా, మళ్ళీ ఆ పరమాత్మకు దగ్గరైతే, ఆ పరమాత్మతో ఐక్యమైతే, ఆ పరమాత్మగా కనుక ఉన్నట్లయితే నా సమస్తమైనటువంటి దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి, శాశ్వతమైనటువంటి ఆనందం నాకు కలుగుతుంది అని తెలుసుకున్నటువంటి వాడు మహాత్ముడైనటువంటి వాడు. అలా తెలుసుకున్నటువంటి వాడు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమవుతాడండి అని అంటే అతడు పరమాత్మ భావంలో ఉన్నాడు గనక పరమాత్మతో ఐక్యమవుతాడు, అదే మోక్షం, మళ్ళీ జన్మించే పని లేదు, శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉంటాడు. మరి ఇది కూడా మృత్యువేనా? మృత్యువే. కానీ ఈ మృత్యువు ఎలాంటిది? అతనికి మళ్ళీ జన్మలు తెచ్చిపెట్టినటువంటిది. కాబట్టి మృత్యువుతో ఆనందాన్ని పొందుతాడు మహాత్ముడు, మృత్యువుతో దుఃఖాలు పొందుతాడు, మృత్యువుతో నాశనాన్ని తెచ్చుకుంటాడు సామాన్యుడైనటువంటి వాడు. అందుకని మృత్యు అని అంటే కేవలం చావు మాత్రమే కాదు, మళ్ళీ మళ్ళీ చావు లేకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిరంతరము కూడా లౌకికమైనటువంటి విషయాల్లో మునిగిపోయి మళ్ళీ మళ్ళీ జన్మలు తెచ్చుకుంటూ దుఃఖాల పాలైపోతున్నాడు సామాన్యమైనటువంటి మానవుడు. అలా కాకుండా లౌకికమైనటువంటి విషయాల్లో, ప్రాపంచికమైనటువంటి విషయాల్లో అనిత్యమైనటువంటి సుఖాలు భోగాలని వీటన్నిటిని కూడా తృణప్రాయంగా గడ్డి పరక మాదిరిగా కోశవతలు మారేసి హాయిగా జీవిస్తాడు మహాత్ముడైనటువంటి వాడు. అదిగో అతడే పరమార్థాన్ని తెలుసుకున్నటువంటి వాడు, పరమ జ్ఞాన స్వరూపుడైనటువంటి వాడు. అందుకనే అతడు జ్ఞాన జన్మరాహిత్యాన్ని పొంది శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉండిపోతాడు. ఇది మృత్యువు నుంచి రక్షించబడటం. అక్కడ నహి నహి రక్షతి డుక్కుర్ల కారణే, ఈ డుక్కుర్ల కారణే నేను రక్షించదన్నాడు. ఎంత వ్యాకరణం నేర్చుకున్నా అదేమి లాభం లేదు. ఇదిగో ఎవరైతే తన యొక్క అసలైనటువంటి స్థితి, తన స్వస్థితి, పరమాత్మ స్థితి ఏదైతే ఉందో అది తెలుసుకొని దాంతో ఐక్యమైనప్పుడే అదిగో ఆ మోక్షం అనేటువంటిది వస్తుంది. సరేనండి. మరి మృత్యువు నుంచి రక్షించబడాలంటే మనం ఏం చేయాలి? బాగానే ఉంది, మహాత్ముడైనటువంటి వాడు అలా పోతాడు, సామాన్యుడైనటువంటి వాడు ఇలా పోతాడు. మరి మృత్యువు నుంచి రక్షించబడాలంటే మనం ఏం చేయాలి? భజా గోవిందం, భజా గోవిందం, గోవిందం భజా మూఢమతే. భజించు గోవిందుణ్ణి, భజించు గోవిందుణ్ణి, గోవిందుణ్ణే భజించు ఓ మూర్ఖుడా అని చెప్పారు. ఏ భజించు భజించు అంటే ఏమిటంటే పూలతో పూజించడమా? పూలతో పూజించడం కాదు, ప్రసాదాలతో తృప్తిపరచడం కాదు, భజనలు చేయటం కాదు. భజించు భజించు అన్నారు కదా, భజనలు చేద్దామని భజనలు చేయటం కాదు. మరి ఏమిటి? భగవంతుడు అంటే ఎవరో తెలుసుకోవాలి, అంటే పరమాత్మ అంటే ఎవరో తెలుసుకోవాలి. పరమాత్మ అంటే నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, నిర్వికారుడు, నిరీహుడు, నిత్యుడు, శాశ్వతుడు, అజుడు, అవ్యయుడు, అచింత్యుడు, అనిర్దేశ్యుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, సర్వవ్యాపకమైన వాడు, స్వయం ప్రకాశమైనటువంటి వాడు. వాడు వాడు అంటుంటే మగవాడు అనుకోబాకండి, మగవాడు కాదు, ఆడది కాదు, మగ ఆడ కానివాడు కూడా కాదు, అంటే అసలు ఏదీ కాదు. కారణం ఏమిటంటే అసలు ఆకారమే లేదు కనుక. కాబట్టి అటువంటి పరమాత్మ ఏదైతే ఉందో ఆ పరమాత్మ నేనే, నేను ఆ పరమాత్మ రెండు లేవు, ఉన్నదంతా ఒక్కటే. ఏకం ఏవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకొని పరమాత్మకి ఆత్మసమర్పణం చేయాలి. ఆత్మసమర్పణం అంటే ఆత్మని సమర్పించాలి. సమర్పించడం అంటే ఏమీ లేదు, ఆత్మ కాస్త పరమాత్మని తెలుసుకొని పరమాత్మగా ఉండాలి. కాబట్టి మనస్సుని పూజా పుష్పంగా చేయి. భజించు భజించు అంటే మనస్సుని పూజా పుష్పంగా తయారు చేసి ఆయనకు అర్పించాలి. మనస్సుని పరమాత్మలో అంతం చేయాలి. ఇక నువ్వు మనసు లేనటువంటి వాడివి కావాలి. ఏమండి తిట్లు కదా, అప్పుడప్పుడు మనకి తిట్లు కూడా ఉంటాయి కొన్ని. నీకు అసలు మనసు లేదయ్యా, నీకు బుద్ధి లేదు అంటాం. ఇప్పుడు పరమాత్మకు మనసు లేదు, పరమాత్మకు బుద్ధి లేదు, ఏమనుకోబాకండి. పరమాత్మకు బుద్ధి లేదంటే తప్పు కాదు, అది తిట్టు కాదు. పరమాత్మకు బుద్ధి అనేది లేదు, మనసు లేదు, శరీరం లేదు, ఇంద్రియాలు లేవు, కోరికలు లేవు, కర్మలు చేయాల్సిన పనిలే. అది ఆయన పరమాత్మ. కాబట్టి నువ్వు కూడా ఆ స్థానానికి రా, నువ్వు కూడా మనసుని లేకుండా చేసుకో. ఎప్పుడైతే నువ్వు మనసుని లేకుండా చేసుకున్నావో మనోనాశనం అంటారు దాన్ని. మనోనాశనం, మనో లయం ఉంది, మనోనాశనం ఉంది. మనకి ప్రతిరోజు రాత్రిపూట మనో లయం అవుద్ది, అంటే అణిగిపోద్ది, మళ్ళీ తెల్లారేటప్పటికి లేస్తుంది. తెల్లారేటప్పటికి లేవకుండా పోతే అది మనోనాశనం. కాబట్టి అటువంటి మనోనాశనాన్ని అంటే ఆలోచనారహిత స్థితిని, భావాతీత స్థితిని, ఒక్క ఆలోచన కూడా రాకుండా ఉండే స్థితిని, రాత్రి గాఢ నిద్రలో ఎట్లయితే ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉందో అదిగో అలాంటి స్థితిని తెచ్చుకొని, కాకపోతే నేను పరమాత్మను అనేటువంటి ఒక స్థిర నిశ్చయానికి కనుక వచ్చినట్లయితే అదిగో అది మోక్షం. కాబట్టి అదే జీవ బ్రహ్మైక్యం, అంటే జీవుడు బ్రహ్మముతో ఐక్యం కావటం. అదిగో ఆ స్థితిని సాధించాల, అదే భజించటం. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది, భజించు గోవిందుణ్ణి, భజించు గోవిందుణ్ణి అని ఊరుకోకుండా గోవిందుణ్ణే భజించు ఓ మూఢమతి అంటున్నాడు. ఎందుకు ఇలా అంటున్నాడు? మూర్ఖుడాని ఆ అంత పెద్దవాడిని పండితుడిని ఎందుకు తిడుతున్నాడు? ఎందుకనంటే నువ్వు పండితుడు అయినా సరే నువ్వు చేసేటువంటి పని మూర్ఖ పని కనుక. ఎందుకని? నీకు ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదో, లేదా నువ్వు వినిపించుకోలేదో, ఆ వ్యాకరణ సూత్రాలు వల్లి వేసుకుంటా ఉన్నావు, కానీ ఇప్పటికైనా వినిపించుకో. అందుకనే మూఢమతి, మూఢమతి అని తిట్టడం దేనికనంటే, నేను చెప్పుకున్నాం, మనం కనుక ఇంట్లో పడుకొని నిద్రపోతున్నాడు అనుకోండి, ఒక ఆఫీసర్ గారు నిద్రపోతున్నాడు, ఆయన మర్యాదగా లేపితే నిద్ర లేవడు. అందుకని ఏం చేయాలా? కొట్టి లేపాలా, తట్టి లేపాలా, లేకపోతే ఎత్తి తీసుకొచ్చి బయట పారేయాలి? అక్కడ మర్యాదలు చూడటానికి వీల్లేదు, ఆయన బ్రతకాలంటే మర్యాదలు చూడకూడదు. అది అదే ప్రకారంగా మూఢమతే ఓరి మూర్ఖుడా అని అంటే, అమ్మో నేను మూర్ఖుడేమో అని మనం కాస్త వెనక్కి తిరిగి ఆలోచించుకొని మనం ఈ మార్గంలో ఈ లౌకికమైనటువంటి సుఖాలు భోగాలు కాకుండా పారమార్థికమైనటువంటి వ్యవహారంలోకి దిగుతామని, భగవంతుడి గురించి తెలుసుకుంటామని, ఆ తెలుసుకోవటం మాత్రమే కాకుండా భగవంతుడి గురించి సాధన చేసి ఆ పరమాత్మతో ఐక్యమై పరమాత్మగా ఉండి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, మోక్షానందాన్ని పొందుతామని అందుకని ఇక్కడ అలా తిట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రకారంగా మనకి ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఇలా తిట్టి చెబుతూ ఉన్నారు. ఇది జాగ్రత్త. అందుకని నేను చెప్పాం, ప్రతి శ్లోకం కూడా ఒక కొరడా దెబ్బ లాంటిది. చెళ్ళు చెళ్ళున వీపు మీద కానీ కొరడా వాయిస్తూ ఉంటే మనం అంత తేలిగ్గా దాన్ని మర్చిపోం, జాగ్రత్తగా గుర్తుంటాం. అందుకనే మూఢబుద్ధి అని పిలుస్తున్నాడు. ఇక ఈ శ్లోకంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, ఏదైనా సరే ఒక గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడు, అందులో ఆధ్యాత్మిక గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడు భగవంతుడిని స్మరించడం, గురువుని స్మరించడం రెండు చేయాలి. భగవంతుడు గురువు ఇద్దరు కూడా ప్రధానమే. అయితే ఇద్దరిలో ఎవరు ప్రధానం అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఒక మహాత్ముడు అన్నాడంట, భగవంతుడు గురువు ఇద్దరు కనుక నా దగ్గరికి వస్తే ముందుగా ఎవరికి నమస్కారం పెడతారంటే నేను నా గురువుకే నమస్కారం పెడతాను. అదేమిటయ్యా, గురువుకి నమస్కారం పెడితే భగవంతుడు కోపం రాదా, భగవంతుడు నమస్కారం పెడితే గురువు కోపం రాదా? మరి ఎట్లా అని అంటే ఆయన చెప్పాడు, అయ్యా భగవంతుడికి నమస్కారం పెడితే గురువు కోపం వస్తుంది, గురువు కోపం వస్తే ఆయన యొక్క కోపాన్ని, ఆయన యొక్క ఆగ్రహాన్ని నేను భరించలేను, ఆయనకి ఎవరు సర్ది చెప్పరు. కానీ అదే నేను గురువుకి నమస్కారం పెడితే భగవంతుడికి నా మీద కోపం వచ్చిందనుకో, మా గురువు సర్ది చెప్పుకుంటాడు, ఏదో లేవాడు పాపాటి తెలియక చేశాడని ఏదో చెప్పుకుంటాడు. అందుకని నేను గురువుకే ముందు నమస్కారం పెడతాను అన్నాడు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడికన్నా కూడా గురువు ఎందుకు ప్రధానం అని అంటే ఇందుకే ప్రధానం. కాబట్టి ఇక్కడ కూడా గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడు గురుస్మరణ, పరమాత్మ స్మరణ రెండు చేయాలి. మరి అయితే ఇక్కడ ప్రత్యేకంగా గురుస్మరణ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకని, భజించు గోవిందుణ్ణి, భజించు గోవిందుణ్ణి, గోవిందుణ్ణే భజించు అని చెబుతున్నాడు కాబట్టి ఇక్కడ అయ్యో గురువుని స్మరించలేదేమో అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. కానీ ఇక్కడ రెండు సార్లు చెప్పారు, భజ గోవిందం, భజ గోవిందం. రెండు సార్లు ఎందుకు? ఒక గోవిందమేమో భగవంతుడు, ఒక గోవిందమేమో గోవింద పాదాచార్యులు. ఎవరా గోవింద పాదాచార్యులు? ఆయన యొక్క గురువు శంకరాచార్యుల వారి యొక్క గురువు గోవింద పాదాచార్యులు. గోవింద పాదాచార్యులు గురువు గౌడ పాదాచార్యులు. కాబట్టి ఈ గోవింద పాదాచార్యుల్ని తలుచుకుంటున్నట్టుగా గోవిందం అన్నాడు. అందుకని భగవంతుడికి కూడా గోవిందుడు అనే పేరు పెట్టి ఆయన గురువు గోవిందుడు అనేది కాబట్టి భజ గోవిందం, భజ గోవిందం అని అన్నాడు. కాబట్టి ఇక్కడ పరమాత్మ స్మరణ చేసినట్టే గురుస్మరణ కూడా చేసినట్టే ఈ విధంగా శంకరాచార్యుల వారి దృష్టిలో గురువు అయినటువంటి గోవింద పాదాచార్యులు కూడా స్మరించారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇక లౌకికమైనటువంటి విషయాల గురించినటువంటి ఆలోచనలు వదిలిపెట్టి పరమార్థ సాధనకి మనం ప్రయత్నించాలా. మనం ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే, లౌకికమైనటువంటి విషయాలు, లౌకికమైనటువంటి భోగాలు అంటే ధన సంపాదన కానీ, వస్తు సంపాదన కానీ, భోగాల సంపాదన కానీ, అలాగనే రకరకాలైనటువంటి పదవులు కానీ, అలాగనే ఏదైనా ముఖ్యమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువులు కానీ, ఇలా ఏవైనా సరే వాటి యొక్క సంపాదనలోనే నీ జీవితం అంతా కూడా వెచ్చించి వాటి కోసమే బ్రతుకుతున్నట్టుగా, అవి లేకపోతే నా బ్రతుకు ఏమైపోతుంది అన్నట్టుగా అలా మాత్రం బ్రతకొద్దు, వాటిని సంపాదించు. ఇప్పుడు రెండో శ్లోకంలో అదే వస్తుంది మనకి, నువ్వు సంపాదించు, నువ్వు చేసేటువంటి పని ద్వారా నీకు ఏదైతే వస్తుందో వాటిని సంపాదించుకో, తప్పులేదు, వాటితో తృప్తి చెందు. అంతేగాని ఇంకా 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 అంటే ఎక్కడ దానికి ముగింపు? ఎక్కడుంది ముగింపు? లేదు. అందువల్ల ఏం చేయాలి? మరి ఏం చేయాలి అని అంటే మనసుని ఖాళీగా ఉంచొద్దు, భగవంతుడిని స్మరించు, భగవంతుడి భగవద్భావంలోకి రా అనేటువంటి విషయాలను ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం రెండు రకాలైనటువంటి లౌకిక విషయాల్ని వదిలిపెట్టాలి. లౌకిక విషయాలు మన యొక్క సాధనకు అడ్డం వస్తాయి, అవే కాంత కనకాలు. అంటే కనకం అంటే డబ్బు, కాంత అంటే స్త్రీ. కాబట్టి ఈ రెండు కూడా మనకు అర్థం వచ్చాయి. ఆ రెండింటిని గురించి చెప్తున్నారు. అంటే ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు మనం వాటిని ఉపయోగించుకోవాలా, అంతే తప్ప దేని మీద కూడా అసహ్యం ఉండకూడదు, దేని మీద కూడా విపరీతమైనటువంటి ఆసక్తి ఉండకూడదు. ఆ విపరీతమైనటువంటి ఆసక్తితో అందులోనే కనుక మునిగిపోయినట్లయితే మన జీవితం కాస్త వ్యర్థమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఏ పని చేస్తున్నా, ఎలా ఉన్నా, ఎలా వ్యవహరిస్తున్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, అందుకని మనకి భగవద్గీతలో 5వ అధ్యాయంలో వస్తుంది, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్ నపి ఇంద్రియాన్ ఇంద్రియార్దేశ వర్తంత ఇది ధారయన్ నైవ కించిత్ కరోనీతి యుక్తో మన్యత తత్వవిత్ అని చెప్తారు. అంటే నువ్వు ఏం చేస్తున్నా, చూస్తున్నా, వింటున్నా, తింటున్నా, మాట్లాడుతున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా, కంటి రెప్పలు వేసి తీరుస్తున్నా, ఏం చేస్తున్నా సరే ఏదో దీని పని చేసుకుంటా ఉంది అనే భావనలో ఉండాలా. అంతే తప్ప నేనే దీన్ని చేస్తున్నానని దాంతో అటాచ్మెంట్ పెట్టుకొని దానిలో మునిగిపోయినట్లయితే నీ జీవితం వ్యర్థమైపోతుంది. కాబట్టి భగవంతుడి కోసమే నువ్వు ప్రయత్నించాలా. భగవంతుడి కోసం ప్రయత్నిస్తూ ఈ పనులు కూడా నీకు చేసుకో తప్పలేదు అనేటువంటి విషయాన్ని చెబుతూ మనం వదలాల్సినటువంటి ముఖ్యమైనటువంటి రెండు లౌకికమైనటువంటి విషయాల్ని మనకి తర్వాత వచ్చేటువంటి రెండు శ్లోకాల్లో చెప్పబోతున్నారు. ముందుగా మనకి ధన సంపాదన విషయంలో చెప్తున్నారు. అంటే ధన సంపాదన వద్దు అని చెబుతున్నారా అని కొంతమంది అనుకుంటారు. అందుకని ధన సంపాదన వద్దని అనరు. సంపాదించాలా, దాన్ని సరిగ్గా సక్రమంగా మనం వినియోగించుకోవాలా, కొంత దాచుకోవాలా, అన్ని చేయాల్సిందే, దాంట్లో తప్పేమి లేదు. అయితే మరి ఏం చేయాలా, ఎలా చేయాలా, మరి ఆ ధనంతో మనం ఎట్లా సంతృప్తి చెందాలా అనేటువంటి విషయాన్ని మనకి తర్వాత రెండో శ్లోకంలో వస్తుంది. మనం రేపు